தேவன் வாக்கியம் தான். எபிசியர்கள் ராசின் பத்திரிகை மதுரை அச்சாயம். எபிசியர்கள் ராசின் பத்திரிகை மதுரை அச்சாயம் 22-23 வச்சுருந்தாரு சகோதரா. எபிசியர்கள் ராசின் பத்திரிகை மதுரை அச்சாயம் 22-23 வச்சுருந்தாரு சகோதரா. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాణ్ణి సంపూర్ణతయై ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, సర్వాధికారైన ప్రభు, మహిమా స్వరూపి, గణుడవు, పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, నిత్య నివాసి, శాశ్వతుడైన దేవుడు, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మీరు సర్వాధికారి అని ఒప్పుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. ఈ దినం 30వ తేదీని బట్టి మీకు వందనా. ఈ నెలంతా మీరు ఆత్మీయంగా సంఘములో పరిచయంలో అనుదినము కొనసాగడానికి మీరు చూపిన మహాకృపకై మీకు వందనాలు. మరొకసారి ప్రభువా, ఉదయకాలం ఆరాధనలోకి వచ్చిన ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఉన్నాను. మమ్మను ఆరాధనకు నడిపిస్తూ ఉన్న ఏఎస్ఆర్ జిల్లా ప్రార్థనా సహవాసాన్ని బలపరచమని వేడుకుంటూ ఉన్నాను. మా ప్రభువు మీకు వందనాలు. నూతన సహవాసాన్ని బలపరచండి, స్థిరపరచండి, విస్తరింపు చేయండి. అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. అలాగే చదవబడ్డ వాక్య భాగం మేము అర్థం చేసుకోవడానికి ఆత్మదేవ మాకు బోధించండి, మాతో మాట్లాడండి. మధ్యాహ్నం ఉపవాస ప్రార్థన కొరకు కూడా ఆశ కలిగి ఉన్నాం. ఏ విధంగానూ శోధించబడక అందరము మీ సన్నిధిని సమృద్ధిగా అనుభవించటకు సహాయం చేయమని వేడుకుంటూ వచ్చిన వారికే స్తోత్ర. రావలసిన వారి పట్ల మీరు కనిపెట్టండి. ఈ సాయంకాలం నూతనంగా ప్రారంభమవుతా ఉన్న ఏపీ ఫార్మా సహవాసపు ఆరాధనలో కూడా మీ సన్నిధిగా ఉంచండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ మరొకసారి ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మనం ప్రత్యేక రీతిలో శుక్రవారం ఉదయకాలపు ధ్యానాల్లో భాగంగా సంఘ జీవితాన్ని అధ్యయనం చేస్తా ఉన్నాం. సంఘ జీవితం యొక్క ప్రాముఖ్యత మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా గత వారం మనం స్టడీ చేసినప్పుడు ఈ మత శాఖలు విభజన వల్ల కలుగు నష్టాల కొరకు అధ్యయనం చేస్తూ వచ్చాం. డివిజన్స్ వల్ల కలిగే నష్టాల కొరకు అధ్యయనం చేస్తూ వచ్చాం. ఏ కారణం చేత కూడా ఐక్యత పాడైపోకుండా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన అదే. కొరింది సంఘం దగ్గర పౌలు యొక్క అక్షంతలు లేకపోతే కొరింది సంఘాన్ని దిద్దుబాటు చేస్తున్న విషయం అక్కడే. నేను అపోల్లో వాడిందనప్పుడు, కేఫా వాడిందనప్పుడు, పౌలు వాడిందనప్పుడు విడిపోవటం అదంత మాత్రం కూడా మంచిది కాదు అని హెచ్చరించటం దాన్ని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు అందరూ ఏకముగా ఉండాలని ప్రార్థన చేయడం కూడా చూసాం. అయితే మరి ఎందుకు డిఫరెన్సెస్ వస్తున్నాయి, ఎందుకు విడిపోతారు, ఎందుకు చీరుకులు వస్తాయి అన్న మాట దగ్గర ఒకటి అధికారం కోరుకోవటం, రెండు సాతాను గురువులను విత్తి వెళ్ళిపోవటం, అవి కారణాలుగా కూడా చూసాం. సో రోమన్ క్యాథలిక్స్, ఆర్థోడాక్స్ చర్చెస్ ఆ రెండిటి మధ్య డిఫరెన్సెస్ మనం చూస్తున్నాం. లూథరన్లు, మెథడిస్టులు, బాప్టిస్టులుగా ఆ పేరుతో పిలువబడతా ఉన్నారు దాన్ని ప్రారంభించిన ఆ ఉద్యమానికి, ఆ ఉజ్జీవానికి ఆద్యులుగా ఉన్నవారు మార్టిన్ లూథరన్ కాని, జాన్ వెస్లీ కాని, చార్లెస్ స్పర్జన్ కాని, వాళ్ళు డివిజన్స్ ను కోరుకున్న వాళ్ళు కాదు. కానీ వారి పేరు మీద కూడా డివిజన్స్ ఏర్పడడం, లూథరన్ చర్చెస్, మెథడిస్ట్ చర్చెస్ సెపరేట్ గా డినామినేషన్స్ వచ్చి డివిజన్స్ తీసుకురావటం సంఘంలో ఆ చీలికలు, డినామినేషన్ బ్యారియర్లు మనం చూస్తూ వచ్చాం, చూస్తున్నాం. అది ప్రమాదకరమైన విషయం అని వాక్యం మాట్లాడుతూ ఉంది. కాబట్టి దానికి పరిష్కారంగా అందరం కూడా అపోస్తుల బోధ, దేవుని వాక్యం మీదకి రావటం పరిష్కారం అన్న విషయాలు కూడా చూడగలిగాం. అట్లాగే ఈరోజు మనం మరొక కొనసాగింపులో భాగంగా సంఘ జీవితాన్ని అధ్యయనం చేయడానికి మనం స్టడీ చేస్తున్న అంశము మీరు టైటిల్తో రాసుకోవాలనుకుంటే చర్చ్ మెంబర్షిప్ అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చర్చ్ మెంబర్స్ అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెంబర్ ఇన్ ఏ చర్చ్? ఒక సంఘం యొక్క సభ్యుడు అని పిలువబడ్డం అంటే అర్థం ఏంటి? నేను ద సెంట్రాలిటీ ఆఫ్ ద చర్చ్, సంఘం యొక్క, సంఘానికి నూతన నిబంధన గ్రంథంలో ఇవ్వబడ్డ ఆ కేంద్ర స్థానం, ప్రాముఖ్యమైన స్థానాన్ని మనం స్టడీ చేస్తూ వచ్చాం. యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడలో భూమి మీద ఆయన సాధించింది ఏమిటి అంటే నా సంఘాన్ని కడతాను అన్నాడు, ఆయన కట్టాడు. మొదటి రాకడలో జరిగింది సంఘం గుర్చిన సంఘం యొక్క ప్రారంభం. రెండవ రాకడలో దేనికోసం ఆయన వస్తున్నాడంటే లోకం కోసం రావట్లా, వధువు సంఘం కొరకే వస్తున్నాడు, వధువు సంఘం కోసమే వస్తున్నాడు. మొదటి రాకడలో ఆయన చేసింది సంఘాన్ని ప్రారంభించడం, రెండవ రాకడలో ఆయన చేయబోయేది సంఘాన్ని కొనుక్కోవటం. మొదటి రాకడికి రెండవ రాకడికి మధ్యలో ఆయన సంఘము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, సంఘాన్ని యేసుక్రీస్తు ప్రభు ఆశించిన స్థాయిలోకి తీసుకురావడానికి ఆత్మదేవుని వాగ్దానమిచ్చి ఆత్మదేవుడి ద్వారా మనం బలపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న పని అదే. సో అందరూ ఎవరు పనిచేసినా ఏం చేసినా సరే సంఘక్షేమం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ స్థాపన కొరకు, సంఘ విస్తరణ కొరకే చేయాలి. అక్కడ మనం సంఘం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటూ వచ్చాం. మనం చదివిన వాక్య భాగంలో ప్రాముఖ్యంగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో సంఘ జీవితాన్ని చాలా అద్భుతంగా, చాలా లోతైన విషయాలు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అందులో మొదటి అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనం, సమస్తమును యేసు పాదాల కింద ఉంచి సమస్తము పైన ఆయనను శిరస్సుగా నియమించాను, కాదు సంఘానికి శిరస్సుగా నియమించాను. లోకాధికారి యేసుక్రీస్తు ప్రభు అని చెప్పడానికి మనం సాహసం చేయలేం, ఎందుకంటే బైబిల్ గ్రంథం ఆయన బోధలే ఈ లోకాధికారి సాతాను అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు దేనికి అధికారి? సంఘమునకు శిరస్సు. హీఈస్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. ఆయన సంఘానికి శిరస్సు, సంఘం ఆయన శరీరం. లోకంలో ఉంటే ఆయనలో ఉన్నట్టు కాదు, ఆయనలో ఉండటం అంటే సంఘంలో ఉండటమే. సంఘానికి ఆయన శిరస్సు, సంఘము ఆయన శరీరము. కాబట్టి విశ్వాసి కొరకు కొత్త నిబంధన గ్రంథం మాట్లాడదు. విశ్వాసి, నేను యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నాను, నేను ఇంకా యేసుక్రీస్తు ప్రభులు ఎదిగిపోతానంటే కుదరదు. యేసుక్రీస్తు ప్రభు విశ్వాసిని సంఘంలోకి రమ్మంటున్నాడు. సంఘం అనే కమ్యూనిటీ ద్వారా దేవుడు ఉద్దేశించిన కార్యాలు జరిగించాలనుకుంటున్నాడు. సో ఈ మాటలా అంటారు ఈ ఉదయకాలపు ఆరాధనలో లేకపోతే ఎస్ఎఫ్జే ఆన్లైన్ సహవాసాలు, ఈ అల్లూరి సీతారామరావు సహవాసం కాని, కట్టబడ్డ 203 సహవాసాలు గాని మనం ఎలా అర్థం చేసుకుంటున్నామంటే, ఇవి ఒక సమూహముగా, ఒక కమ్యూనిటీగా, ఒక అసెంబ్లీగా, ఒక కాంగ్రిగేషన్ గానే డెవలప్ అయ్యాయి, డెవలప్ చేశాం కూడా. సో ఈ అసెంబ్లీస్, ఈ కాంగ్రిగేషన్స్, ఈ సెల్ కాన్ఫరెన్స్ లో ఉన్న ఆ గ్రూప్ ఆఫ్ మెంబర్స్, ఆల్ ద ఫెలోషిప్స్ ఇన్ ద చర్చ్, ఇన్ ద అసెంబ్లీ, ఎస్ఎఫ్జే ఫెలోషిప్, ఆల్ చర్చెస్, ప్రతి సహవాసము, ప్రతి సమూహము, ప్రతి ప్రార్థనా బృందము ఎస్ఎఫ్జేలో ఉన్నవి సంఘాలుగా మనం వాక్యం బట్టి పరిగణిస్తూ ఉన్నాం. సంఘముగా ఏం చేయాలో అవన్నీ చేస్తున్నాం. ఒకవేళ ఇది కొత్త మెథడ్ కాబట్టి దీన్ని మీరు తీసుకోవడం కష్టంగా ఉంటే ఆలోచించండి, మనం ఈ సిరీస్ ప్రారంభించి సుమారు 6 నెలలుగా సంఘ జీవితాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు సంఘం అంటే బిల్డింగ్ కాదు, సంఘం అంటే ఆదివారం కూడుకోవడం మాత్రమే కాదు, సంఘం అంటే బిలీవర్స్ సమూహము, ఎక్లేషియా, కాల్డ్ అవుట్ పీపుల్, లోకం నుంచి పిలువబడ్డవారు, లోకం నుంచి వేరు చేయబడ్డవారు, ప్రభు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం, ఇటన్నిటిలో నుంచి మనం సంఘం యొక్క ప్రాముఖ్యత నెరిగి ప్రతి చిన్న సమూహాన్ని సంఘమే, చిన్న సమూహము సంఘం ఎట్లా అవుతుంది అన్న మాట దగ్గర మరలా ఆయన మాట్లాడుతున్న మాటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన కూడి ఉందరో అక్కడ నేనుంటాను అన్నాడు. ఎంతమంది? మినిమం 2. మాక్సిమం ఎంతమంది? ఎంతమంది అయినా ఉండొచ్చు, కాని మెగా చర్చెస్ ప్రమాదకరమైనవి, ఎదుగుదల ఉండదు. ఈ బైబిల్లో చెప్పబడ్డ సంఘ జీవితానికి సంబంధించిన ప్రిన్సిపల్స్ ఇంప్లిమెంట్ చేయడం సాధ్యం కాదు, బాండేజ్ ఉండదు, బాడీ డెవలప్ అవ్వదు. కాబట్టి స్మాల్ చర్చెస్, హౌ చర్చెస్, అది బైబిల్ కాన్సెప్ట్. డైలీ చర్చెస్, అనుదిన భక్తి, గృహ సంఘాలు, వాటిని మనం స్టడీ చేస్తూ వచ్చాం. నేను వాటిలో మరలా వెళ్ళబోవట్లేదు. అయితే సంఘం యొక్క సభ్యత్వం, చర్చ్ మెంబర్షిప్ కోసం మాట్లాడుతున్నప్పుడు జనరల్ గా ఏమంటామంటే, మీరు ఏ చర్చ్కి వెళ్తారు లేకపోతే మీరు ఏ సంఘము అన్న ప్రశ్న ఎదురవుతుంది. దానికి మనం ఏదో ఒక చెప్పాలి, అడ్రస్ చెప్పాలి. మనం చదువుతున్న ఎఫెసీయులకు రాసిన పత్రిక కూడా ప్రారంభ వచనాల్లో మనం ఏమని చదువుతున్నామంటే, 1:1 దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకు అన్నాడు. మీరు ఎక్కడున్నారు? మేము ఎఫెసీలో ఉన్నాం. ఎఫెసీలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఎఫెసీలో చాలా సంఘాలు ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక కాంగ్రిగేషన్ కి మెంబర్ అయి ఉండాలి. బైబిల్ లూథరన్లు, మెథడిస్టులు, బాప్టిస్టులు, రోమన్ కెథోలిక్లు, అట్లాంటి విభజన మాట్లాడడం లేదు. ఒక ఏరియాలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులు, సంఘము, ఎఫెసీ సంఘము, కొరింథీ సంఘము, తెసలోనిక సంఘము అని ప్రాంతాలు బట్టి పిలుస్తూ ఉంది. కాబట్టి మనం చర్చ్ మెంబర్షిప్ అన్న మాట దగ్గర ఖచ్చితంగా రికార్డులో రాసుకొని చేతిలో చీటి పెట్టి నువ్వు ఫలానా సంఘము అని చెప్పే విధానం కాదు. కానీ మన మట్టుకు మనకి నేను ఏ సంఘంలో సభ్యుడిగా ఉన్నాను అన్నది అర్థం కావాలి. అప్పుడే ఆ సంఘంలో మనం ఎదగటం, ఆ సంఘంలో మనం చేయాల్సిన పనులు చేయటం, మనం అన్ని విషయాల్లో క్లారిటీ ఉంటుంది. ఆ క్లారిటీ మనకు ఉండాలి. కాబట్టి జనరల్ గా ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్లు అవుతాయి, వేరే వేరే ప్రాంతాలకు వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక సంఘాన్ని వెతుక్కోవాలి. సహజంగా హెబ్రోన్ వాళ్ళు హెబ్రోన్ సంఘాలు వెతుక్కుంటారు, ఎల్ఎఫ్ వాళ్ళు ఎల్ఎఫ్ సంఘాలు వెతుక్కుంటారు, బ్రదరన్ వాళ్ళు బ్రదరన్ సంఘాన్ని వెతుక్కుంటారు. ఆ డినామినేషన్ ఎక్కడుందో చూసుకుని అందులో జాయిన్ అవుతూ ఉంటారు. దాన్ని చర్చ్ మెంబర్షిప్ గా భావిస్తాము, మాట్లాడుకుంటాం. అయితే ప్రధానంగా చర్చ్ మెంబర్షిప్ అన్నప్పుడు ప్రతి విశ్వాసికి డ్యూయల్ మెంబర్షిప్ ఉంటుంది. రెండు సంఘాల్లో సభ్యుడిగా ఉంటాడు. ఆ రెండు సంఘాల్లో ఒకటి సార్వత్రిక సంఘంలో సభ్యత్వం, రెండు స్థానిక సంఘంలో సభ్యత్వం. సార్వత్రిక సంఘం యొక్క స్పృహలో ప్రతి విశ్వాసి ఉండాలి, స్థానిక సంఘం యొక్క స్పృహలో కూడా ప్రతి విశ్వాసి ఉండాలి. నాకు డ్యూయల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎప్పుడైతే సార్వత్రిక సంఘం యొక్క స్పృహలో విశ్వాసి ఉంటాడో అన్ని సంఘాల కొరకు ప్రార్థన చేయటం, ఏ సంఘానికి హింస కలిగినా ప్రార్థన చేయటం, ఏ సంఘం యొక్క పరిచర్య బాగా జరుగుతా ఉన్నా ఆనందించటం, సార్వత్రిక సంఘం గుర్చిన అవగాహన కలిగి ఉంటే సర్వలోక రక్షణ గుర్చిన అవగాహన కూడా ఆ విశ్వాసం కలుగుతాం. చాలా బ్రాడ్ మైండ్తో, డినామినేషనల్ బ్యారియర్స్ లేకుండా, సంకుచిత మనస్తత్వం లేకుండా, రేపు పరలోకంలో దేవుడేమి, హెబ్రోను వాళ్ళందరూ ఒక పక్కన ఉండండి, లూదరన్ వాళ్ళంతా ఒక పక్కన ఉండండి, ఇట్లాంటి విభజనలు ఏముండో, వేవేల పరిశుద్ధులందరూ ఏకపట్నస్థులుగా ఉంటారు, ఒకటిగానే ఉంటారు. డినామినేషనల్ బ్యారియర్స్, క్యాస్ట్ ఫీలింగ్స్, ప్రాంతీయ బాధలు, వేరే ఏమైనా భేదాలతో ఉంటే ఆ విభేదాలతో ఉన్న మనం పరిశుద్ధతలు ఎదిగామా, పరలోకపు తండ్రికి పిల్లలమేనా, మనం పరలోకానికి అర్హులమేనా అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రధానమైన ప్రశ్న, ప్రధానమైన ప్రశ్న. కాబట్టి ఇక్కడ చర్చ్ మెంబర్షిప్ అన్న మాట దగ్గర ప్రధానంగా సార్వత్రిక సంఘంలో సభ్యుడు అవటం, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక డినామినేషనల్ చర్చ్కి హెడ్ కాదు, ఆయన సంఘానికి శిరసు, సంఘము ఆయన శరీరము అని ఎఫెసీ పత్రిక మొదటి రెండవ 22వ వచనం రాయబడ్డ మాట ఏంటంటే, సర్వ లోకములో ఉన్న సంఘానికి, సార్వత్రిక సంఘానికి ఆయన శిరసు, సార్వత్రిక సంఘంలో ఉన్న వారందరూ కూడా ఆయన శరీరమే, ఆయన శరీరంలో అవయవాలుగా అందరూ ఉన్నారు. అది అర్థం చేసుకోవాలి. 23వ వచనంలో ఆయన ఇలా అన్నాడు, ఆ సంఘము ఆయన శరీరం, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాణ్ణి. సంపూర్ణత, సంఘం ఆయన సంపూర్ణత, సంఘం ఆయన శరీరము. నేను బోల్డ్గా నిక్కచ్చిగా అర్థం కావడానికి మాట్లాడతాను, సంఘానికి ఆవలి దేవుడు ఏమీ కోరుకోవట్లేదు. ఏదైనా ఉండాలనుకుంటే అది సంఘంలో జరగాల్సిందే, సంఘంలోకి రావాల్సిందే. సంఘం అంటే బిల్డింగ్ కాదు, సంఘం అంటే డినామినేషనల్ బోర్డు కాదు, సంఘం అంటే ఆయన సంఘం అని ఆయన శరీరం, రక్షించబడ్డ భూలోకంలో ఉన్న పరిశుద్ధులందరూ, ఏ పేరుతో పిలుచుకుంటూ ఉన్నా, ఏ స్థలంలో ఆరాధిస్తూ ఉన్నా, క్రీస్తు యేసు ప్రభుని సురక్షకుడిగా అంగీకరించి ఆయన అడుగుజాడల్లో ఆయన ఆజ్ఞానుసారంగా నడుస్తూ ఉన్న సంఘాలు, కల్ట్స్ మరల సంఘము అని పిలవలేము, సంఘాన్ని పాడు చేసే భిన్నమైన శాఖలు అవి సంఘముగా మనం పరిగణించలేము. సరే, ముందుకు వెళ్దాం. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో శరీరం ఒక్కటే అన్నాడు. ఇక్కడ శరీరము, సంఘం అనే శరీరం ఒకటే, సార్వత్రిక సంఘము ఒకటే, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. రాయబడుతున్న మాటలు 6వ వచనం కూడా చదివితే, ఇక్కడ విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే అన్న మాటలు శరీరం ఒక్కటి అంటేనే హ్యూమన్ బాడీ కోసం మాట్లాడాడు అని కాదండి. మీరు కాంటెక్స్ట్ చదివితే అర్థం అవుతుంది. మొదటి వచనంలో కూడా అదే అంటాడు, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ గలవారే, ప్రేమతో ఒకరినొకడు సహించుచ్చు. మీరు పిలువబడ్డ పిలుపులకి పదాలన్నీ ఎవరికి సంబంధించినవి? ఆత్మ కలిగించు ఐక్యత, దాన్ని కాపాడుకోవడం శ్రద్ధ, ప్రేమతో ఒకరినొకడు సహించుతో మీరు పిలువబడ్డారు. దాంట్లో నడుచుకోండి అంటూ నాలుగవచనంలో శరీరం ఒక్కటే అంటున్నాడు. విశ్వాసము, నిరీక్షణ, బాప్తిసం అవన్నీ ఆ హ్యూమన్ బాడీ కోసం కాదు. హ్యూమన్ బాడీని సాదృశ్యంగా తీసుకొని సంఘము శరీరం వంటిది అని వ్రాయబడ్డ మాటలు ఉన్నాయి. కానీ శరీరం ఒక్కటే, ద యూనివర్సల్ బాడీ, సార్వత్రిక సంఘము. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట, చాలా ప్రాముఖ్యమైన మాట. అమెరికాలో సంఘము బాగుంది అంటే మనం ప్రభువును స్తుతించాలి. అమెరికాలో సంఘము చెడిపోయిందంటే మనం దుఃఖంతో ప్రార్థన చేయాలి. అదేంటి, అమెరికా వాళ్ళు సరిగ్గా లేకపోతే నీకెందుకు నొప్పి అంటే అంతే ఉండాలి. ఆ నొప్పి లేకపోతే ఎట్లాగా? వన్ బాడీ, వన్ బాడీ. మణిపూర్లో క్రైస్తవులు హింసిస్తున్నారు అన్నప్పుడు నొప్పి కలగాలి, నొప్పి కలగాలి. తప్పకుండా ఆ యూనివర్సల్ చర్చ్ యొక్క స్పృహలో ప్రతి సంఘము ఉండాలి. శరీరం ఒక్కటే అంటున్నాడు ఆయన, శరీరం ఒక్కటే అంటున్నాడు ఆయన. రోమిలకు రాసిన పత్రిక 12:4-5. రోమిలకు రాసిన పత్రిక 12:4-5 ఆయన మాట్లాడుతున్నాడు. ఒక్క శరీరములోకి మనకు, ఒక్క శరీరములో మనకు అనేక అవయవాలు ఉండినను అవయవాలన్నిటినీ అన్నిటికీ ఒకటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులు ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవాలుగా ఉన్నాము. మరలా సార్వత్రిక సంఘం యొక్క స్పృహ అదే, ఒక్క శరీరం. ఆ శరీరానికి క్రీస్తు శిరస్సు. ఆ ఒక్క శరీరంలో మనం అందరము అవయవాలము. ఆ వేరువేరు అవయవాలు కాదు ఒక్క శరీరము, ఆ వేరువేరు శరీరాలు కాము ఒక్క శరీరము, కానీ ప్రత్యేకమైన అవయవాలము. వన్ బాడీ బట్ డిఫరెంట్ ఆర్గన్స్, నాట్ డివైడెడ్ ఆర్గన్స్. ఒక్క శరీరము, వేరువేరు అవయవాలు, వేరువేరు వేరుపడి ఉండటం కాదు కానీ కలిసి ఉండటం. ఇండివిజువల్ గా ఏ చర్చ్కి ఆ చర్చ్కి ఐడెంటిటీ ఉంటుంది, మేము ఫలానా ప్రాంతం ఫలానా పేరుతో సంఘముగా కొనసాగుతున్నాము అన్నది ఐడెంటిటీ ఉన్నప్పటికీ అందరము ఒక్క శరీరమే. వన్ యూనివర్సల్ బాడీ, వన్ యూనివర్సల్ చర్చ్. కాబట్టి ప్రతి విశ్వాసికి అర్థం కావలసిన సత్యం ఏంటంటే డినామినేషనల్ బ్యారియర్స్ తోటి చీలిపోక, విడిపోక, వేరువేరు భావజాలాన్ని కలిగి ఉండక, ఒక్క తండ్రి పిల్లలము, ఒక్క క్రీస్తు శరీరంలో అవయవాలము, ఏకపట్నస్థులము అన్న స్పృహ కలిగి ఉంటే మనం ఆ స్పృహ కలిగి ఉంటే కలిగి ఉండాలి. అలా ఉంటే మనం ఎదుగుతాం, ఎదుగుతాం, సిద్ధపడతాం రాకడ కొరకు. ఇది యూనివర్సల్ చర్చ్ యొక్క గుర్చిన డెఫినేషన్, దాని యొక్క పరిచయం. అయితే యూనివర్సల్ చర్చ్ లో ఉంటే లాభాలేంటి, లాభాలేంటి? ఎఫెసీయులకు రాసిన పత్రికలో లాభాలు మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:23 ఆయన మాట్లాడుతున్నాడు. 5:23 స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడే ఉండండి. క్రీస్తు సంఘానికి శిరసై ఉన్నలాగన పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఎప్పుడైతే మనం యూనివర్సల్ చర్చ్ లో మెంబర్స్ అవుతామో, ఎవరి రక్షణలోకి వచ్చామంటే యేసుక్రీస్తు ప్రభు రక్షణలోకి వచ్చాము, ఈవెన్ సంరక్షణలో కూడా వచ్చాము అంటాడు. 29వ వచనం, తన శరీరమును ద్వేషించి వాడు ఎవడనూ లేడు గాని ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకును. మనం క్రీస్తు శరీరమునకు అవయవాలమే ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ మాట ఎంత బాగుందో, భర్త భార్యను పోషించే బాధ్యత ఎట్లా తీసుకుంటాడో యేసుక్రీస్తు ప్రభు తన సంఘాన్ని పోషించే బాధ్యత తీసుకున్నాడు. కావలసిన వాటన్నిటిని ఆయన ఇస్తాడు. ఎలా ప్రొటెక్ట్ చేస్తాడు భర్త, అలాగే ప్రభు ప్రొటెక్ట్ చేస్తాడు. ఎలాగా ఆ ప్రొవిజన్స్ ఇస్తాడు భర్త, అట్లాగే ప్రొవిజన్స్ ఇస్తాడు. ఆయన శిరసత్వం, ఆయన ఆధిపత్యం కిందకు వస్తే ఆయనే ఆ సంఘానికి శిరసు, ఆయనే సంరక్షకుడు, ఆయనే పోషకుడు, ఆయనే భర్త. ఆ పదాలు రాయబడుతున్నాయి అక్కడ, ఆ పదాలు రాయబడుతున్నాయి అక్కడ. కాబట్టి యూనివర్సల్ చర్చ్ లో అంటే రక్షించబడి ఏ సంఘంలోనైనా సభ్యుడిగా ఉన్నప్పుడు, క్రీస్తు ప్రభు యొక్క శిరసత్వం కిందకు వచ్చినప్పుడు ఈ రక్షణ సంరక్షణలోకి మనం వస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనంలో లాభాలేంటి సంఘంలో సభ్యుడు కావడం వల్ల, సార్వత్రిక సంఘంలో సభ్యుడు కావడం వల్ల లాభమేంటి అన్న మాట దగ్గర మొదటి అధ్యాయం మూడో వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించెను అని రాయబడింది కాబట్టి పర సంబంధమైన ఆశీర్వాదాలకు పాత్రులము యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి మనం సార్వత్రిక సంఘంలోకి వచ్చాం కాబట్టి మనం ఆత్మ సంబంధమైన పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి పాత్రులమే అంటున్నాడు ఆయన అంటే అర్థం ఏంటి? 4-5 వచనాలు ఏమంటాడంటే, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించాడు మనల్ని అంటాడు. మనం దేవుని పిల్లలం అయిపోయాము అంటున్నాడు. 7 వచనంలో మనకి విమోచన అనగా మన అపరాధాలకు క్షమాపణ కలిగింది. పాపం నుంచి, పాపం యొక్క పెనాల్టీ నుంచి మనం విడిపించబడ్డాం. మనం ఫర్గివ్నెస్ పొందుకున్నాం. మనం ఉచితంగా క్షమించబడిపోయాం. పాపి కాదు, కడగబడ్డ పరిశుద్ధమైపోయాము. మొదటి వచనంలో ఆ మాట అంటాడు, ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులు అని రాయబడింది. పరిశుద్ధులం అయిపోయాం, పాపానికి క్షమాపణ చేసింది, దేవుని పిల్లలం అయిపోయాము. ఎలాగా? యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించడం ద్వారా. ఆశీర్వాదాలు, పర సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందేసుకున్నాము అంటాడు. 11-12 వచనాల్లో ఆయన యందు స్వాస్థ్యమైపోయాము, అంటాడు. 13 వచనం, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడ్డ ఆత్మ చేత ముద్రించబడితిరి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సీల్, ఆమోద ముద్ర పొందేసుకున్నాము, ముద్రించబడ్డాము. మనం ఆయన వారము, నేను ఆయన దానను, నేను ఆయన వాడును. 14 వచనం, ఆత్మ ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఆత్మ మన స్వాస్థ్యానికి సంచకరువు అడ్వాన్స్ గా పరిశుద్ధాత్మనిచ్చాడు. అడ్వాన్స్ ఇచ్చాడు కాబట్టి మనం ఆయన వారమే. మన స్వాస్థ్యానికి ముద్రగా పరిశుద్ధాత్మడు ఉన్నాడు, భయానగా పరిశుద్ధాత్మడు ఉన్నాడు. పరలోకపు దేవుడు త్రిత్వంలో మూడో వ్యక్తి నాలోకి వచ్చాడు, నన్ను అంగీకరించాడు, నన్ను నివాస స్థలంగా చేసుకున్నాడు, నన్ను ఆయన దగ్గర కొనుకుపోతాడు, నిత్యత్వంలోకి వెళ్ళిపోతా ఉన్నాడు. ఎన్ని గంభీరమైన ఆశీర్వాదాలు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం వల్ల పొందుకుంటామో మొదటి అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోడు ఎంత గొప్ప లాభమో. ఈ లాభాలు అర్థమైతే, ఈ లాభాలు మనకు అర్థమైతే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభుని వదులుకో, నిర్లక్ష్యం చేయు, అలసత్వంగా ఉండు. ఉచితంగా వచ్చిన రక్షణ ఉచితంగా వచ్చిందే గాని అది ఉత్తుత్తుది కాదు, అది తేలికపాటిది కాదు. గొప్ప రక్షణ, పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి పాత్రలో ఆత్మను సంచకరువుగా పొందుకున్నాం, ఆత్మను ముద్రగా పొందుకున్నాం, పాపాలు క్షమాపణ పొందుకున్నాం, యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడికి పిల్లలం అయిపోయాం. ఎంత గొప్ప భాగ్యమో యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచటం ద్వారా మనం పొందుకునే ఆశీర్వాదాలు చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఈరోజు కన్ను మూస్తే మనం ఆ లాభాలన్నింటినీ కనులారా చూస్తాం. మేబీ భూమి మీద బ్రతకుండగా ఆ ఆత్మీయమైన ఆశీర్వాదాలు అంత తేటగా కనబడవు, గాని ఒక్కసారి కన్ను మూసామంటే చచ్చిపోయిన వాడికి ఎట్లాగైతే ఇన్సూరెన్స్ పాలసీలన్నీ చేయించుకుంటే చచ్చిపోగానే డబ్బులన్నీ వచ్చి పడతాయో, రక్షించబడ్డ విశ్వాసి చనిపోతే అబ్బా అవన్నీ చూస్తాం, అవన్నీ చూస్తాం, కనులారా చూస్తాం, కనులారా చూస్తాం. కాబట్టి సార్వత్రిక సంఘంలో మనం ఉండటం అన్నది ఎంత ఆశీర్వాదానికి కారణమో చూస్తూ ఉన్నాం. హెబ్రిపత్రిక 4వ అధ్యాయం ఒక మాట రాయబడింది. హెబ్రిపత్రిక 4వ అధ్యాయము 14-16 వచనం చదివితే ఆయన ఏం చేస్తున్నారు చూడండి. సంఘం కోసం ఆకాశ మండలము గుండా వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. గనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎందు మనతో సహానుభావం లేనివాడు కాడుగాని సమస్త విషయంలో మనవలే శోధింపబడినను ఆయన పాపమైన వాడుగా ఉండెను. గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాశ్రమ నొత్తుకు చేరుదుము. ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే నువ్వు ఆయన విశ్వాసం ఉంచావు కాబట్టి నువ్వు సమయోచితమైన సహాయాన్ని పొందుకుంటావు. మనం ఎట్లాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నావు అవన్నీ ప్రభు ఎక్స్పీరియన్స్ చేసి వెళ్ళాడు కాబట్టి అర్థం చేసుకుంటాడు. మన నొప్పి ఆయనకు అర్థమవుద్ది, మన బాధ ఆయనకు అర్థమవుద్ది, మన స్ట్రగుల్ ఆయనకు అర్థమవుద్ది. దేని కొరకు చింతించకుండా ప్రతీదీ ప్రార్థనా విజ్ఞాపనలు పూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేయడం ద్వారా ఆ సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మన తలంపులకు కావాలి. ఉచితముగా కృప పొందినట్లుగా, సమయోచితమైన సహాయం పొందినట్లుగా, మనం కనికరం పొందినట్లుగా ధైర్యముగా కృపాసనం దగ్గరికి, నాయన నా పరిస్థితి ఇది, నానా నా పరిస్థితి ఇది, నాకు సహాయం చేయండి, నానా అని పిలిచేవచ్చు ఆయన్ని, నానా అని పిలవచ్చు ఆయన్ని, దేవా అని పిలుస్తున్నాం, తండ్రి అని పిలుస్తున్నాం, అబ్బా తండ్రి అని మొరపెట్టు ఆత్మ మనలో ఉన్నాడు. ఎంత ఫ్రీ యాక్సెస్ వచ్చిందో, ఆశీర్వాదాలు వచ్చాయి, అవన్నీ పరసంబంధమైనవి. కన్ను మూస్తే మన భోగం ఎంత గొప్పదో. మరి ఇప్పుడు స్ట్రగుల్ అవుతా ఉన్నాం, అయినా పర్లేదు, ఆయన మనకు సహాయకుడిగా ఉన్నాడు, ఆత్మదేవుడు మనకు సహాయకుడిగా ఉన్నాడు, సంఘం మనకి మనల్ని ప్రోత్సహించడానికి మనకు ఒక కమ్యూనిటీని దేవుడు ఇచ్చాడు. ధైర్యముగా ఏ సమయంలోనైనా ఏ స్థలంలో నుంచైనా నానా అని ఆయన పిలిచే అధికారానికి వచ్చేసింది. ప్రివిలేజెస్ ఎన్ని ప్రివిలేజెస్ మనం యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం వల్ల పొందుకుంటూ ఉన్నామో. ఇది సార్వత్రిక సంఘంలో సభ్యత్వం వల్ల కలిగే లాభాలు. ఇది ఎవరు కూడా రాసి నీకు చేతులు పెట్టరు, నువ్వు సార్వత్రిక సంఘంలో సభ్యుడు అని. యేసు నా రక్షక అని అంగీకరిస్తే, యేసు క్రీస్తు ప్రభు నా రక్షకుడు నా శిరసు అని అంగీకరిస్తే, అని అంగీకరించి ఏదైనా ఒక స్థానిక సంఘంలో నువ్వు జాయిన్ అయ్యి కొనసాగుతూ ఉంటే నువ్వు ప్రధానంగా సార్వత్రిక సంఘంలోకి వచ్చావు. యేసుక్రీస్తు ప్రభు చేసిన విమోచన కార్యం వల్ల కలిగిన లాభాలన్నిటికీ పాత్రురాలివి, పాత్రుడు అయ్యావు. అదేంటి అన్నది ఎఫ్సి పత్రికల ఆశీర్వాదాలు టూకీగా చదువుతా ఉన్నాం మనం. రెండోది మనం ఎలా ఉండాలి, ఆబ్లిగేషన్స్ ఏంటి, బాధ్యతలు ఏంటి, మనకు ఇవ్వడ నియమాలు ఏంటో కూడా ఇక్కడ సార్వత్రిక సంఘంలో అర్థం చేసుకోవాలి. సమయం తక్కువ ఉంది కాబట్టి స్థానిక సంఘంలో సభ్యత్వం అంటే ఏంటి, స్థానిక సంఘంలో దొరికే లాభాలు ఏంటి, స్థానిక సంఘంలో చేయాల్సిన పనులు ఏంటో కూడా మనం వచ్చే శుక్రవారం మనం స్టడీ చేయొచ్చు. ఓన్ ఇప్పుడు సార్వత్రిక సంఘంలో ఉండడం అంటే ఏంటి, లాభాలు ఏంటో అంతవరకు మనం చూద్దాం సమయాన్ని బట్టి. రైట్, ఇక్కడ మనం ఏం చేయాలి సార్వత్రిక సంఘంలో, వాట్ ఈజ్ మై రోల్, ఏం చేయాలి, ఎట్లా ఉండాలి అన్న మాట దగ్గర ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు చదువుదాం. 15-16 వచనాలు చదువుదాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములు ఎదుగుదుము. యేసుక్రీస్తు ప్రభు వలె ఎదగాలి, యేసుక్రీస్తు ప్రభు స్వారూప్యం ఏర్పడాలి. యేసుక్రీస్తు ప్రభు విశ్వాసం ఉంచిన మనం ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభులాగే జీవించడానికి తాపత్రయపడాలి, ప్రయత్నించాలి. యేసుక్రీస్తు ప్రభు ద్వారా చేయబడ్డ వాగ్దానాలన్నీ నాకు కావాలండి, యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టుగా మాత్రం నేనుండనండి కుదరదు. అలాగెలాగంటో ఆశీర్వాదాలు అన్నీ కావాలా, బాధ్యతలు వద్దా? ఆశీర్వాదాలన్నీ కావాలి కానీ ఏ బాధ్యత ఏ షరతులు నాకు పెట్టొద్దు అనొద్దు. ఆయన ఎలా అంటాడంటే, ఆశీర్వాదాలన్నీ రేపిస్తాను, ఇప్పుడు పరీక్షిస్తాను. నమ్మకంగా ఉన్నవాడికి బల, నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాల అనిపించుకున్న వాళ్ళందరి ఆశీర్వాదాలు పొందుకుంటారు. దానికి మనం ఎలా ఉండాలి? రాయబడ్డ మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 ప్రేమ కలిగి ఉందాం, సత్యాన్ని ప్రకటిస్తూ ఉందాం, క్రీస్తువులే ఉందాం, అన్ని విషయాల్లో క్రీస్తులాగే ఎదుగుదాం అన్న బాధ్యతలు మాట్లాడుతూ ఉన్నాడు. బాధ్యతలు మాట్లాడుతూ ఉన్నాడు. కిందకొస్తే ఆయన శిరసై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడింది, ఆ తనలో ఉన్న ప్రతి అవయవము తన తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా. ఆయన శిరస్సు మన సంఘము. మన సంఘంలో శరీరంలో అవయవాలన్నీ కీలకం అన్నట్టుగానే సార్వత్రిక సంఘంలో ప్రతి కీలు, ప్రతి అవయవము, ప్రతి స్థానిక సంఘము, ప్రతి స్థానిక సంఘ సభ్యుడు కీలకమే. ప్రతి అవయవము, ఈచ్ ఆర్గన్ ఇన్ ద బాడీ, ప్రతి అవయవము తన తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా. నాకేం పని లేదండి, నేనేం చేయనండి, నేను అంటే అర్థం ఏంటంటే నువ్వు నష్టపోతున్నావు, టైం వేస్ట్ చేస్తున్నావు, ఏం పని చేయకపోతే బాడీకి ప్రమాదం, కోర్స్ తీసేయాలి. పని చేయని పాటు ఏమవుతుంది? ఇన్ఫెక్ట్ అవుతుంది, మిగతా ఆర్గన్స్ ని పాడు చేస్తుంది. ఏమీ చేయకుండా ఊరకనే కూర్చుంటే కోర్స్ తీసేయాలి. వాడికి భాషలో మాట్లాడితే మెడబట్టుకుని బయటకు గెంటేయాలి. అదేంటి? అదంతే, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది. యూ హ్యావ్ బికెమ్ ఎ స్టంబ్లింగ్ బ్లాక్. అడ్డుబండ అయిపోయావు, గుదుబండ అయిపోయావు. అట్లా ఉండకూడదు. ప్రతి కీలు పనిచేయాలి, ప్రతి అవయవం పనిచేయాలి. తనలో ఉన్న ప్రతి అవయవము తన తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా. నీ స్తోమతను బట్టి, నీ సామర్థ్యాన్ని బట్టి, నీ కృపావరాలను బట్టి, నీ వీలును బట్టి ఏమిటి చేయి? ఏమి చేయకుండా మాత్రం ఉండొద్దు. ఎంత బాగుంటుందంటే, మనం మాట్లాడుతున్నాం, లంగ్స్ పనిచేస్తా ఉన్నాయి, తర్వాత కంఠనరాలు పనిచేస్తా ఉన్నాయి, హార్ట్ బ్లడ్ పంపింగ్ చేస్తా ఉంది, ఆలోచనలు పైనుంచి వస్తున్నాయి, ఆర్గన్స్ అన్ని వర్క్ చేస్తా ఉన్నాయి. ఎంత బాగుంటుంది. ఒకవేళ అలా జరగకపోతే ఏమనాలంటే పెరాలిసిస్ పేషెంట్ అనాలి. పక్షవాతం వచ్చింది, కొంతపాటే పనిచేస్తుంది, సగం పనిచేయదు, సగమే పనిచేస్తుంది, కాలో చేయో పనిచేయదు. దాన్ని పెరాలిసిస్ అంటాం. అలా ఉండకూడదు, అలా ఉండకూడదు. చూడడానికి ఎంత భయంకరంగా ఉంటుంది, పారలైజ్డ్ పేషెంట్ నడుస్తూ ఉంటే ఆ నడక తేడాగా ఉంటుంది, మాట్లాడితే ఆ మాట తేడాగా ఉంటుంది. ఏమైంది బాబు ఇలా ఉన్నావంటే సగం పాట పనిచేయట్లా. అలా ఉండకూడదు. సార్వత్రిక సంఘంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ పొందుకుంటున్నాం. అవి పొందుకోవడానికి ముందు మనం చేయాల్సిన పనులు చేయాలి. మన పరిమాణాన్ని బట్టి, మన పరిధిని బట్టి ప్రతి అవయవము తన తన పరిమాణం చెప్పిన పని చేయుచుండగా ప్రతి కీలువలు కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకుంటుంది. ఫర్ హిజ్ గ్లోరీ, ఫర్ హిజ్ గ్లోరీ. ఏది చేసినా ఆ ప్రభువుకు మహిమ, ఏది చేసినా ఆ సంఘానికి క్షేమాభివృద్ధి, ఆయన సంఘానికి క్షేమాభివృద్ధి. ఫర్ ద ఎడిఫికేషన్ ఆఫ్ ద చర్చ్, ఆయన మహిమ కొరకు, ఆ సంఘం క్షేమాభివృద్ధి కొరకు నా వంతు నేను చేయాల్సింది. ఇది నా పరిమాణాన్ని బట్టి, నా పరిధిని బట్టి, నా సామర్థ్యాన్ని బట్టి, చీలుగా, కుయిలుగా, అవయవముగా నేను చేయాల్సిన పని ఇది. అది మనకి ఇవ్వబడ్డ రెస్పాన్సిబిలిటీ, ఇంట్లో ఏదైనా కార్యం జరుగుతూ ఉంది, అందరూ పనిచేస్తున్నారు, ఏం పని చేయకుండా కాళ్ళు ఊపుకుండా మంచం మీద కూర్చున్నాడు, ఏం పని చేయకుండా కుర్చీలో కూర్చొని కాలు మీద తాలేసుకొని చొక్కలకు పెడుతున్నాడు, ఎట్లా ఉంటది? ఎరా, కంటి కనిపించట్లేదా? పని చేస్తున్నాం కదా, ఏదో ఒకటి చేయాలి కదా, ఖాళీగా కూర్చున్నావేంటి, సిగ్గు అనిపిస్తుంది, కూర్చోలేవు, పని చేస్తావు, అందరూ పని చేస్తారు, నేను ఎట్లా కూర్చుంటాను? ఇంట్లో ఎలాగైతే తమ తమ పని అందరు చేస్తూ ఉంటారో, అమ్మ తన పని తను చేస్తూ ఉంటుంది, నాన్న తన పని తను చేస్తూ ఉంటాడు, ఉదయం 10 గంటల దాకా మంచం మీద పడుకొని లేవకుండా ఉంటే ఎట్లా ఉంటుంది? టైం ఎంతైందిరా, ఇప్పుడు దాకా పడుకుంటున్నావేంటి? ఉదయాన్నే లేచి పాలు తేవాలని తెలియదా? ఉదయాన్నే లేచి అమ్మకు సాయం చేయాలని తెలియదా? ఏ నీకేం పని లేదా? అలాగోలు పడుకుంటే హెల్త్ పాడైపోద్ది, హెల్త్ పాడవుతుంది, మంచిది కాదు, కుటుంబానికి మంచిది కాదు, రిలేషన్షిప్కి మంచిది కాదు, హెల్త్కి మంచిది కాదు. అని ప్రతి అవయవము, ప్రతి కీలు తన తన పరిమాణాన్ని బట్టి పనిచేయచుండగా, లేకపోతే పారాలిసిస్, లేకపోతే స్టంబ్లింగ్ బ్లాక్స్. ప్రభు ఏమన్నాడంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం నుంచి మాట్లాడుతున్నాడు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన దగ్గర నుంచి ఆయన? అదేంటి, ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఇంకా ముక్కు పట్టి పిండి మోసలు చేస్తున్నట్టుగా ఉన్నాయి ఈ వాక్యాలు, మామూలుగా లేవు. చదువుదాం యోహాను సువార్త 15వ అధ్యాయము 1వచనం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. అయితే ఫలించాలి, లేకపోతే కత్తిరించాలి. అది ఆయన నియమం. రెండో మాట, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించాలి అని. అయినా నువ్వేంటి సరిగ్గా చేయట్లేదు, ఇంకా నువ్వు బాగా చేయాలి, ఇంకా నేను ట్రైనింగ్ ఇస్తానంటున్నాడు. ఫలించే తీగే మరింకా బాగా ఫలించాలని, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవాలని, దానిలో పనికిరాని తీగలను తీసివేయును. ప్రతి తీగ పనిచేయాలట, ప్రతి తీగ ఎంతవరకు పనిచేయాలి, ఎంతవరకు ఫలించాలంటే ఫుల్ ఎక్స్టెంట్లో ఎంత చేయాలో అంత. తాడిగేది పాలు ఇవ్వాలి, ఒకరోజు 3 లీటర్లు, ఒకరోజు 1 లీటరే, అది ఎట్లాగా? అలా కుదరదా? నీ సామర్థ్యం 3 లీటర్లు కదా, లీటర్ ఇచ్చేవేంటి? నీకేం దానా తక్కువైందా? అయితే కొంచెం దానా, ఏం తక్కువైతే అవన్నీ మళ్ళా ఇచ్చి ఆ స్థాయిలో ఎక్కడా తగ్గకుండా ఎంత పొటెన్షియల్ గా ఇవ్వాలో అంతవరకు ఇవ్వడానికి అన్ని పనిచేస్తావు. ఆయన అలాగే చేస్తున్నాడు. ఇది కాదే, నేను నీకు ఇచ్చింది ఇది కాదు, నువ్వు చేయగలింది ఇది కాదు, ఏంది ఇట్లా ముక్కుబడిగా చేస్తున్నావు, ఏమైనా ఆపరేషన్ చేయాలా? చేస్తారట, ఆపరేషన్ చేస్తారట, ఐసీయూలో తీసుకెళ్తారట, ముట్టకాయలు, లెంపకాయలు, మైనర్ సర్జరీలు చేస్తారట. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవాలని, దానికి పనికిరాని దానిలో పనికిరాని తీగను తీసివేయను అంటాడు ఆయన. నాలుగవ వచనంలో మాట్లాడుతున్నాడు, నా యందు నిలిచి ఉండుడి మీ అందు నేనును నిలిచి ఉందిను, తీగె ద్రాక్షావెలు నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. చాలా ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే సార్వత్రిక సంఘంలో యేసుక్రీస్తు ప్రభు కనెక్ట్ అయిపోవాలి, అల్లిగిపోవాలి, దాని ఏమంటారు అంటుకట్టబడాలి. అంటుకట్టబడాలి, అంటుకట్టబడితే ఏమవుతుంది, కొన్నాళ్ళకి అంటుకట్టబడింది కూడా తల్లి మొక్క స్వభావంలోకి వచ్చేస్తుంది. కొన్నాళ్ళకి సాధారణమైన మానవుడు యేసుక్రీస్తు ప్రభు సారూప్యంలోకి ఎదుగుతా ఉంటాడు, ఆ జీవం ప్రవహిస్తూ ఉంటది, ఆ పరిమళం గుమాలిస్తూ ఉంటది, ఆ ప్రేమ, ఆ క్షమాపణ, ఆ త్యాగము దేవుణ్ణి ప్రేమించే విషయంలో, పొరుగు వాడిని ప్రేమించే విషయంలో, క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో ఎదుగుదుము అన్నాడు కదా 4:15. ఇక్కడ నిలిచి ఉండాలి, అబైడిని నా యందు నిలిచి ఉండు, నిలిచి ఉంటేనే గాని ఫలించరు, తీగే ద్రాక్షావలిలో ఉంటే గాని ఎలా ఫలించదో క్రీస్తులో ఉంటే గాని అలాగే ఫలించము, అలా ఫలించము. బైబుల్ చదవటం ఏదో భారంగా, ఏదో వాడుక కాకూడదు, ఆరాధించటం సిగ్గుపడుతూ ఏమనుకుంటారో కాదు, పరిచర్య చేయటం ఎవరో చూస్తున్నారు అని కాదు. నా ప్రభు ఆశించాడు, నేను ఆయన కొరకు చేయాలి, ఆయన చేయమన్నాడు నేను చేస్తాను. నేను చాలా చేస్తున్నానండి, నన్ను చూడడం లేదండి ఎవరు, ప్రభు చూడడం లేదా, ఆయన తెలీదా, ఎందుకు తెలీదు, ఆయనలో ఉన్నావు కదా, ఆయన కొరకే చేస్తున్నావు కదా, ప్రతి వానికి వాని వాని పని చెప్పున జీతం ఇస్తాను, దాచిపెట్టాను, రాసుకున్నాను, నువ్వు చూపించిన ప్రేమను మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాడు. కాబట్టి ప్రాముఖ్యంగా మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆయనలో నిలిచి ఉండటం, ఆయనతో అంటుకట్టుబడి ఉండటం, ఆయన కొరకు పనిచేయటం, ఆయనలో ఫలించటం, బహుగా ఫలించటం. ఆ మాటలా అంటాడు, మీరు బహుగా ఫలించటం వలన, 8 మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఫర్ హిస్ గ్లోరీ, ఆయన మహిమ కొరకు ఏది చేసినా నా తండ్రి మహిమపరచబడును. కావున ప్రియులారా, మనం ఏం చదువుతున్నామంటే బాడీలో అవయవాలు పనిచేసినట్టుగా పనిచేయాలి, మొక్కలో కొమ్మలు ఫలించినట్టుగా ఫలిస్తూ ఉండాలి. రోమిలికి రాసిన పత్రిక 12:4-8 చదివితే, రోమిలికి రాసిన పత్రిక 12:4-8 చదివితే, ఒక్క శరీరంలో మనకు అనేక అవయవాలు ఉండినను ఈ అవయవాలన్నిటికీ ఒకటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకమైన అవయవాలుగా ఉన్నాము. అందరూ ఒకటే పని, అది ఎట్లా కుదురుతుంది, అందరూ ఒకటే పని చేస్తా ఉంటే మరి మిగతా పనులు ఏంటి, రాత్ర పర్సన్ టు పర్సన్ ఆర్గనైజేషన్ ద్వారా బిబ్లికల్ కౌన్సిలింగ్ కోర్స్ ఒకటి రన్ చేద్దామని ఓరియంటేషన్ క్లాస్ జరిగింది. వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇది అవసరం సంఘానికి, కౌన్సిలర్స్ అవసరము సంఘానికి, ఇది కొదువుగా ఉంది, ఇది కొదువుగా ఉంది. కాబట్టి ఆ కొదువుని తీర్చడానికి దేవుడు మాకు ఆశ ఇచ్చాడు, దానికి మేము 28 పనిచేస్తున్నాము అంటున్నారు. అవును, బైబిల్ ట్రాన్స్లేషన్ పరిచర్య ఒకరు చేస్తున్నారు, బైబిల్ ట్రైనింగ్స్ కొంతమంది ఇస్తూ ఉన్నారు, కొంతమంది సువార్త వ్యాపకంలో ప్రయాసపడుతున్నారు, కొంతమంది చర్చ్ కన్స్ట్రక్షన్స్ లో, చర్చ్ ఎక్స్పాన్షన్ లో పనిచేస్తూ ఉన్నారు. ఆ చర్చికి కావలసిన వాటి అన్నింటినీ ఒక్కొక్కరికొకటి సజీవ వాహిని అని చెప్పి రేపు హైదరాబాద్ లో వాళ్ళది నేషనల్ సెమినార్ జరుగుతూ ఉన్నట్టుంది. లాస్ట్ టైం విజయవాడ జరిగినప్పుడు వెళ్ళాను, ఎంత చక్కటి స్పృహ, తెలుగులో బైబిల్ తప్ప ఇంకేం మెటీరియల్ లేదు, అన్ని ఇంగ్లీష్ లోనే ఉన్నాయి. తెలుగు ఆంధ్ర తెలుగు మాట్లాడే ప్రజలు 10 కోట్ల మంది ఉన్నారు. ఈ 10 కోట్ల మందికి లేదా ఇందులో ఉన్న విశ్వాసులకు బైబిల్ మెటీరియల్ అంతా అందుబాటులో తీసుకురావాలి. సజీవ వాహినిలో అవన్నీ ఇంక్లూడ్ చేస్తా ఉన్నారు. ఒక్క బైబిలే కాకుండా బైబిల్ కామెంటరీస్, బైబిల్ స్టడీ, బైబిల్స్ క్రాస్ రిఫరెన్సెస్ ఎంత చక్కగా వర్క్ చేస్తా ఉన్నారు. అందరూ ఒకటే పని కాదు, అందరూ ఒకటే పని కాదు, వేరువేరు పనులు. 12వ అధ్యాయము 4వచనంలో ఈ అవయవాలన్నిటికి ఒకటే పని ఎలాగుండదో, శరీరంలో గుండి చేసే పని నేను చేస్తానంటే ఎట్లాగ? అందరూ మూత్రపిండాలు చేసే పని మూత్రపిండాలు చేయాలి, ఈ ఏ ఆర్గన్ లివర్ చేసే పని లివర్ చేయాలి. దేవుడు దానికోసమే పెట్టాడు, యూఆర్ ఫిట్ ఫర్ దట్. ఆ పని చేయి, క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఎస్ఎఫ్జేలో రాత్రి డిస్కషన్స్ లో మాట్లాడుతున్నప్పుడు ఈ మాట మాట్లాడుకున్నాం. వాక్యోపదేశకుల్ని ఎట్లా చూడాలి? వాక్యోపదేశకులు అనగానే చర్చిలో అదొక క్రేజ్. వాక్యం చెప్పేవాడు అంటే అందరికీ అభిమానం, అందరూ ఆ వ్యక్తిని చూస్తూ ఉంటారు. ఎస్ఎఫ్జేలో లిటరల్ గా వాక్యోపదేశకులను తొక్కేశాం, లిటరల్ గా తొక్కేశాం. నేను వాక్యం బాగా చెప్తానండి, మాకు అక్కర్లేదండి. వాక్యమే కాదు, అన్నీ చేయాలి. అన్ని చేస్తూ వాక్యం కూడా చెప్పవచ్చు. లేదండి, నాకు మైక్ ఇస్తే వాక్యం చెప్పి వెళ్ళిపోతానంటే యూఆర్ గెస్ట్ స్పీకర్, మాకు అక్కర్లే, గెస్ట్లు మాకు వద్దు, ఫ్యామిలీ మెంబర్సే ఉండాలి. అతిథులుగా వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు మాకెందుకు? దాని రిజల్ట్ ఏంటంటే అందరూ పని చేస్తున్నారు, అందరూ వాక్యం చెప్తున్నారు, అందరూ అన్ని పనులు చేస్తున్నారు, ఈ పని కూడా చేసుకుంటున్నారు. సంఘాల్లో ఏమైందంటే వాక్యం చెప్పడం అన్నది అది చాలా శ్రేష్టమైన పని. ఆ పనికే పోటీ, మరి మిగతా పనులకి పోటీ ఉండదు, పోటీ ఉండదు. అందరూ ఒకటే పని కాదు, అందరూ ఒకటే పని కాదు. శరీరంలో అవయవాలన్నీ ఒకటే పని ఎలా కలిగి ఉండవో వేరువేరు ఆ పనులు. ఎంత బాగుంటుందన్నమాట 4:5 వచనాలు, రోమపత్రిక 12వ అధ్యాయం 4:5 వచనాల్లో, అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరిని ఒకరము ప్రత్యేకంగా అవయవాలమే ఉన్నాము. మనకు అనుగ్రహింపబడ్డ కృప చొప్పున వేరువేరు కృపావరాలు కలిగిన వారమే ఉన్నాము గనక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచిద్దాం, పరిచర్య అయితే పరిచర్యలో, బోధించువాడైతే బోధించుటలో, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలో పని కలిగి ఉందము. పంచిపెట్టివాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించేవాడు సంతోషముతోనూ పని జరిగింపవలను. ఒక పని కాదు, ఒక పని కాదు, నీకు ఇవ్వబడ్డ కృపావరాలను బట్టి, నీకు ఇవ్వబడ్డ కృపావరాలను బట్టి, నీకు ఇవ్వబడ్డ విశ్వాస పరిమాణాన్ని బట్టి, అక్కడున్న నీడ్స్ ని బట్టి, ఆత్మదేవుడు నిన్ను ప్రేరేపిస్తున్న రీతిని బట్టి ఈ పని నేను చేస్తాను. ఎస్ఎఫ్జేలో ట్రైనింగ్ వింగ్ ఒకటి ఉంది. ట్రైనింగ్ వింగ్ నిజంగా ప్రభును స్తుతిస్తూ ఉన్నా. ఏదో సెల్ ఫోన్ లో కలిసి ప్రార్థన చేసుకుందామని స్టార్ట్ చేసిన పరిచర్య ఇది ఒక చర్చ్ గా ఎవాల్వ్ అయినప్పుడు, ఇందులో రోజుకి 200 వాక్యం చెప్పాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు, వాక్యం ఒక ఆయన నిన్న ఫైర్ డిపార్ట్మెంట్ తో మాట్లాడుతున్నాను, ఎస్ఎఫ్జేలో వాక్యం విన్నప్పుడు అండి ఇదేదో తేడాగా ఉంది, అందరూ వాక్యం చెప్పేస్తున్నారు, ఎలా పడితే అలా చెప్పేస్తున్నారు, ఇది కాదు కదా అనిపించింది. కానీ ఇప్పుడు ఈ ట్రైనింగ్స్ అవడం వల్ల అందరూ బాగా మాట్లాడుతున్నారు, అందరూ వాక్యాన్ని సరిగ్గా బోధించగలుగుతున్నారు, అందరిలోనూ వాక్యం బోధించే విధానంలో మార్పు వచ్చింది. స్తోత్రం వస్తుంది, మనం అన్ని చేసుకోవాలి. దేవుడు కావలసిన ట్రైనింగ్స్ అన్ని ఇస్తాడు. మాకంతా తెలుసు అనుకుంటే ఇక గుడ్డుతాను, మేము నేర్చుకుంటున్నాంలేండి, తెలుసుకుంటున్నాంలేండి అన్నప్పుడు అవన్నీ దేవుడు యాడ్ చేస్తూ ఉంటాడు. ట్రైనింగ్ డిపార్ట్మెంట్ లో ఎస్ఎఫ్జేలు పనిచేస్తున్న వాళ్ళు ఈ పరిచర్లతో పాటు అదనంగా అవి చేస్తున్నారు. ఒక్కొక్కరు వాళ్ళ స్థానిక సహవాసాల్లో పనిచేస్తూనే ఎస్ఎఫ్జే అన్న ఈ సార్వత్రిక సంఘముగా కనబడుతూ ఉన్న ఈ అన్ని పరిచర్లలోనూ వాళ్ళు ఏం చేయగలరు చేస్తున్నారు. మెసేజ్ పెడతాం, ఫలానా పని ఉంది, ఎవరైనా చేస్తారా, ఈరోజు మిషన్స్ కొరకు ప్రార్థన చేయాలి. మిషన్స్ కోసం ప్రార్థన చేయడానికి మిషన్స్ టీం వర్క్ చేస్తుంది, ట్రైనింగ్ ఒక బ్యాచ్ స్టార్ట్ చేయాలి, ట్రైనింగ్ టీం పనిచేస్తుంది. వేరు వేరు కృపావరాలు, వేరు వేరు పరిమాణం, నీడ్స్ బేస్డ్గా, వాళ్ళకున్న గిఫ్ట్స్ బేస్డ్గా అలా పనిచేస్తున్నారు. సౌన ప్రియులారా, మనకి గొప్ప బహుమానాలు, గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి, అలాగే బాధ్యతలు ఉన్నాయి, పనులు ఉన్నాయి. నేను బైబిల్ ట్రాన్స్లేషన్, నేను ట్రైనింగ్, నేను ఆ మిషన్స్ టీం, ఇవన్నీ చేస్తే ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుందో. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని చదివితే, 17వ వచనాన్ని చదివితే, అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. ఇది ప్రాముఖ్యంగా అన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీ సార్వత్రిక సంఘంలో మనకుంది. రెండు, సహోదరులు ప్రేమించడం, అధికారులకు లోబడ్డం, శత్రువులను ప్రేమించడం, వాళ్ళ కోసం ప్రార్థన చేయటం, ఇది సార్వత్రిక సంఘంలో మనం చేయాల్సిన పనులండి. మనం చేయాల్సిన పనులు. కాబట్టి ప్రిలరా, మనకి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు మనం సార్వత్రిక సంఘంలో అవయవాలు అయ్యాం. ఒక స్థానిక సంఘంలో సభ్యులుగా ఎదుగుతా ఉన్నప్పుడు సార్వత్రిక సంఘంలో మన బాధ్యతలు, సార్వత్రికంగా మనం పొందుకునే మేలులు, సార్వత్రికంగా మనం చేయవలసిన మన ఐడెంటిటీ చూస్తున్నాం. రెండు, సార్వత్రిక సంఘానికి మనం చేయాల్సిన పనుల్లో ఒకటి మనం చూస్తున్నాం, శరీర అవయవాల్లో ప్రతిది తన తన పరిమాణం చెప్పిన ప్రతి అవయవానికి ప్రతి కీలుకు పనున్నట్టుగానే అందరికీ పనుంది. ఫలించాలి, బహుగా ఫలించాల్సిన విషయాలు మనం చదువుతున్నాం. అలాగైతే దేవుడు మహిమ పొందుతాడు, అలా కాకపోతే కత్తిరించేస్తాడని చదువుతున్నాం. వేరువేరు కృపావరాలు, వేరువేరు పరిచర్య చేయాలి అని మనం చదువుతున్నాం ఎట్లాగ సార్వత్రిక సంఘంలో సభ్యులవుతాం? అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 41వ వచనం. దేవుడు సంఘంలోకి తీసుకొచ్చాడు, ఆ మాట ఎంత బాగుంటుందో. అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 41వ వచనాన్ని చదివితే, 2వ అధ్యాయము 41వ వచనాన్ని చదివితే, కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొంది ఆ దిన మంది ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. దేనికి? దేని చేర్చబడ్డారు? యెరూషలేము సంఘం ఎంత అద్భుతమైన స్ట్రక్చర్ అంటే, ఆకాశము కింద సుమారు 15 ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. 2వ అధ్యాయము 5 నుంచి మనం 14-13 వరకు చదివితే 15 జాతుల ప్రజలు పండక్కొచ్చారు, అక్కడ బాప్తీసం పొందుకున్నారు, పండగ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. సార్వత్రిక సంఘం యొక్క స్ట్రక్చర్ ఎంత బాగా చూస్తామో. బాప్తీసం ద్వారా స్థానిక సంఘంలోకే కాదు సార్వత్రిక సంఘంలోకి, యేసుక్రీస్తు ప్రభు స్వరక్షకుడికి అంగీకరించడం ద్వారా సార్వత్రిక సంఘంలోకి మనం చేర్చబడుతున్నాం. 2వ అధ్యాయము 47వ వచనం. 2వ అధ్యాయం 47వ వచనం రెండో భాగం, ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. యాడింగ్, ఎక్కడ ఏ ఒక్కరు ప్రభు నమ్ముకున్నా, బాప్తీసం తీసుకున్నా సార్వత్రిక సంఘంలో మెంబర్ అయ్యారు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటుందంటే, ఎలాగనగా యూదులైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైన మనందరూ ఒక్క శరీరంలోకి ఒక్క ఆత్మయందే బాప్తీసం పొందితిమి, మనందరం ఒక్క ఆత్మను ప్రాణము చేసిన వారమైతిమి. అందరూ ఒక్క శరీరంలోకి వస్తున్నారు. కాబట్టి మనం యేసును అంగీకరించడం ద్వారా, బాప్తీసం తీసుకోవడం ద్వారా, స్థానిక సంఘంలో చేర్చబడడం ద్వారా సార్వత్రిక సంఘంలో సభ్యులం అయిపోతున్నాము. దానిలో ఉన్న ఆశీర్వాదాలు చూసాం, అందులో ఉన్న ఆబ్లిగేషన్స్, మనం చేయాల్సిన పనులు చూసాం. కాబట్టి ఆస్పృహతో సర్వ లోకంలో ఉన్న పరిశుద్ధుల కొరకు అన్ని సంఘాల కొరకు, అన్ని డినామినేషన్ల కొరకు, డినామినేషన్లు ప్రోత్సహించాలని కాదు కాని ఐడెంటిటీగా మాత్రమే చూస్తూ కొనసాగటం ఆత్మీయ జీవితానికి మంచిది. ఎస్ఎఫ్జేలో ఆర్సీఎం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, హెబ్రోన్ వాళ్ళు ఉన్నారు, బ్రదరన్ వాళ్ళు ఉన్నారు, అన్ని ఆ డినామినేషన్ వారు ఉన్నారు. కానీ ఏ డినామినేషన్ ఆ భేదం లేకుండా ఒక్క దర్శనం, ఒక్క భారం, అనుదిన సహవాసంలో ఎదుగుతూ అనేక అంశాల కొరకు విజ్ఞాపనలు చేస్తూ, ఇప్పుడు మనం మన విజ్ఞాపన ప్రార్థనలో ఎంత బ్రాడ్ గా ఆంధ్ర కొరకు, తెలంగాణ కొరకు, ప్రపంచ దేశాల కొరకు, భారతదేశపు ఇతర రాష్ట్రాల కొరకు, యాంటీ కన్వర్షన్ బిల్లు ఉన్న ప్రాంతాల కొరకు ప్రార్థన చేస్తున్నాము. దాని ఉద్దేశం ఏంటంటే మనం సార్వత్రిక సంఘంలో అంగాలము. అలా కొనసాగటం రేపు వేవేల పరిశుద్ధులుగా, ఏకపట్న వాసులుగా, ఒక్క తండ్రి పిల్లలుగా, ఏ భేదాభిప్రాయాలు లేకుండా సార్వత్రికమైన ప్రేమతో నిత్యత్వంలో కొనసాగడానికి సిద్ధపాటు అని జ్ఞాపకం చేస్తున్నాను. అట్లాంటి స్పృహలో ఎదగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్.